8వ అధ్యాయము 17వ వచనం నుంచి కొన్ని వాక్య భాగాలు మనం చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం నుంచి కొన్ని భాగాలు మనం చదువుకుందాం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది. ఎలా అనగా సృష్టి నాశనములకు లోనైన దాస్యములో నుంచి విడిపింపబడి దేవుని పేరులో పొందబో మహిమ గల స్వాతంత్రం పొందుదని నిరీక్షణ కలుగై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, వందనాలు స్తోత్రాలు. ప్రభువా, మహోన్నతుడు, సర్వోన్నతుడు, పూజనుడు, ఉదయకాల సమయంలో మేమంతా నీ వద్దకు వచ్చి నీ సన్నిధిలో ఆనందించడానికి మీరే కారకులై ఉన్నారు. మీరు ఆకర్షిస్తే తప్ప ఎవడును నా వద్దకు రాడు అన్నట్లుగా మీరు ఆకర్షించి మీరు తీసుకొచ్చిన ఈ ప్రియులను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరిని ఏర్పాట్లో ఉన్నారు నాయన, ఎవరిని మీరు ఎదిగి ఉన్నారో వారందరి పట్ల వారి కనికరిని చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినపు వాక్య ధ్యానంలో మీ ఆత్మ సహాయం కొరకు, మీ సన్నిధి కొరకు ఆశ కలిగి ప్రార్థన చేస్తూ, అయా నా మటుకు నేను ఆల్పుడును నిష్ప్రయోజకునని బాలునని ఒప్పుకుంటూ ఉన్నాను. మీ ఆత్మ ద్వారా మీరు బలపరిచి మా అందరి హృదయాలు ఎదిగిన దేవ, మా అందరి హృదయాన్ని బలపరిచినట్లుగా మీరే మాట్లాడను. ప్రతి శోధన, ప్రతి ఆటంకము దూరపరిచి మీరు మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పౌలునందు పిల్లరా, మరి పౌలు భక్తుడు మాట్లాడుతున్న ఈ మాటల్లో కొన్ని విషయాలు, మనకు అవసరమైన మాటలను ధ్యానం చేద్దాం. అందులో కీలక వాక్య భాగం 17వ వచనాన్ని, అలాగే 17వ వచనాన్ని 16వ వచనాన్ని మనం ఒకసారి చదువుకోవాలి. 17వ వచనాన్ని మనం చదువుదాం. దయచేసి బైబిల్ గ్రంథాలు చూద్దాం, నోట్స్ రాసుకుందాం, ప్రవేశకరంగా ఉంటుంది. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడి నెడల క్రీస్తుతోడి వారసులం. పిల్లరా, మరి ఈ వాక్య భాగంలో ఎవరు మాట్లాడుతున్నారు? ఈ ఆదరణ కలిగించే మాటలు, గొప్ప మాటలు. అక్కడ ఒకే పదం 3 సార్లు మనం చూస్తున్నాం. వారసులం, దేవుని వారసులం, క్రీస్తుతోడి వారసులం అన్న ఆ మాటను మనం చదువుతా ఉన్నాం. సహజంగా మరి వారసత్వం అన్నది మనందరికి తెలుసు. వారసత్వపు హక్కులుగా ఆస్తి మీద కొన్ని హక్కులు మరి తల్లిదండ్రుల నుంచి పిల్లలకి సంక్రమించటం, ఆస్తిగా రావటం మనం చూస్తాం, హక్కుగా రావటం మనం చూస్తాం. అలాంటిది మనం దేవుని వాక్యం మనకిస్తున్న ఆదరణకరమైన మాట, ప్రోత్సాహకరమైన మాట. మనకు హక్కు ఉంది. దేని బట్టి మనకు హక్కు ఉందంటే వారసత్వాన్ని బట్టి హక్కు ఉందట. మనం ఇంతకు ఎవరికి వారసులం? ఒకవేళ మనం భూమి మీద ధనవంతులు పిల్లగా పుట్టుంటే, భూమి మీద మన తల్లిదండ్రులు ఆస్తికర్తలు అయితే, వారప్పటికే మరి ధనాన్ని సమకూర్చి ఉంటే, వారి కడుపులు పుడితే మనం వారి పిల్లలుగా మనకి హక్కులు వస్తాయి, వారసత్వ హక్కులు. ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, తెలంగాణలో మరి కేటీఆర్ కానీ, వారిద్దరికున్న ప్రత్యేకత వారంతటా వారు సంపాదించుకుంది కాదు. మనకు తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి గారి నాన్న వైఎస్ఆర్, ఆయన ముఖ్యమంత్రి కనుక, కేటీఆర్ తండ్రి కేసీఆర్ ఆయన ముఖ్యమంత్రి కనుక, వారి పిల్లలుగా వారి వారసులుగా వారు రాష్ట్రాలను ఏలే స్థాయిలో ఉన్నట్లుగా, మరి రాష్ట్రాన్ని ఏలుతున్నట్లుగా మనం చూస్తున్నాం. వారసత్వం అన్నది చాలా కీలకమైంది. చాలాసార్లు పేదస్థితిలో ఉన్నవారు, మేమెందుకు ధనవంతుల కడుపులో పుట్టలేదు, మేమెందుకు ఆస్తికర్తల కడుపును పుట్టలేదని బాధపడటం మనం చూస్తాం. కానీ ఏంటంటే దాని ద్వారా వాళ్ళ గతి మారిపోద్ది, వాళ్ళ స్థితి మారిపోద్ది, ఎన్నో పొందుకోవచ్చు. భూమి మీద ధనవంతులకు, భూమి మీద పేరు ప్రఖ్యాతలు కలిగిన వారికి పిల్లలుగా ఉంటే ఆ వారసత్వము ఎంత ప్రభావవంతంగా ఉంటుందో అన్నది మనమందరూ ఎరిగిన వారిగా ఉన్నాం. అయితే ఇక్కడ దేవుడు మనందరినీ బలపరచడానికి, మనందరి విశ్వాసాన్ని బలపరచడానికి ఆయన శ్రేష్టమైన మాటలను పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనతో సూటిగా మాట్లాడుతున్నారు. ఈ 17వ వచనంలో వారసులు దేవుని వారసులో క్రీస్తుతోడి వారసులు అని మనకి భరోసా కలిగిస్తున్న ఈ మాటలు పలుకుతుంది ఎవరు? 16వ వచనంలో ఆయన ఇలా అన్నాడు, మనము దేవుని పిల్లలమని ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు, మనం వారసులమని, మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్షమిచ్చుచున్నాడు, మనం పిల్లలమైతే వారసులము అన్నాడు. సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడే మనతో సాక్ష్యమిస్తూ ఉదయకాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నమాట, మనం వారసులమాట, మనం వారసులమాట. కొన్నిసార్లు మనకి మన స్థితిని బట్టి, మన ఆర్థిక పరిస్థితిని బట్టి, మన స్తోమతను బట్టి, అయ్యో నా స్థాయి ఇంతే, నా హోదా ఇంతే, నేను ఇంతవరకు మాత్రమే చేయగలను, నాకు చేయాలని చాలా ఉంది కానీ ఏం చేయలేకపోతున్నానని చెప్పి నిరాశపడతాం. అయితే ప్రియులారా, నువ్వు ఒకవేళ భూమి మీద ఏ స్థాయిలో ఉన్నా, ఏ ర్యాంక్లో ఉన్నా, ఆర్థికంగా ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత చిన్న స్థాయిలో ఉన్నా సరే, ఈ ఉదయకాలం దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది, దేవుణ్ణి బట్టి నువ్వు వారసుడివి. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నావు కనుక నువ్వు లిమిటెడ్గా కనిపిస్తున్నావేమో, కానీ నువ్వు పరలోకం, మరి పరలోకాన్ని బట్టి, దేవుణ్ణి బట్టి, ఈ సర్వాధికారి దేవుడు, సర్వ సృష్టిని కలగ చేసిన దేవుడు, భూమి ఆకాశములకు సృష్టికర్తైన దేవుడు, ఆయన పిల్లలము, ఆయన వారసులము అన్న ఆ మాటలు మరి నిజంగా మన హృదయాల్ని పురుకొల్పాలి, మనల్ని బలపరచాలి. కనుక దేవుని వారసులము అన్న ఈ మాటని ఆధారం చేసుకొని మనం వాక్య భాగంలో దేవుని వారసులు ఏం పొందుకోబోతున్నారు అన్నది ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వారసులము అన్న ఈ మాటని ఆధారం చేసుకొని మరి వారసులమైతే మనకి ఏమి సంక్రమిస్తుంది, వారసులమైతే దేన్ని మనం పొందుకోబోతున్నాం, ఏది మనకు వాగ్దానం చేయబడిందో, అర్థం చేసుకోవడానికి దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. మనం చదువుతూ ఉన్న ఆ వాక్యంలోనే మరి వారసులము అన్నాడు కదా, వారసులమైతే మనకేమిటి లాభం, ఏ లాభం పొందుకోబోతున్నాం? 17వ వచనంలో ఇలా చూస్తాం, మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. పిల్లరా, మహిమను మనం పొందుకోబోతున్నాం, మహిమకు వారసులమని. ఆ మహిమ మనకి వారసులు కనుక హక్కుగా మనం దాన్ని క్లెయిమ్ చేయొచ్చాను. దేవుని వాక్యము మరి సెలవిస్తుంది, మహిమ పొందుటకు అన్న మాటని ఆధారం చేసుకొని గ్లోరీ, మహిమ ఏంటా, మహిమ ఏంటా, మహిమకున్న ప్రత్యేకత, మహిమను పొందుకోవడం వల్ల కలిగే లాభం ఏంటి, ఇంతకీ మహిమ అంటే ఏంటో అన్న విషయాలు మనం చూడాలి. తర్వాత వచ్చిన భాగంలోనే మహిమ అంటే ఏంటో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 18వ వచనం చూడండి, మన యెడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట అన్న మాట చదువుతున్నాం. మహిమ, ఒకవేళ నువ్వు గెజిటెడ్ ఆఫీసర్గా ఉన్నా, ఒకవేళ నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, ఎంత మంచి పేరు సంపాదించుకున్నా, ఎంతమంది మనిషిని సంపాదించుకున్నా, ఎంతమంది నీలో ఉన్న క్యారెక్టర్ని బట్టి, నీ టాలెంట్స్ని బట్టి పొగుడుతా ఉన్నా, అవేవి మహిమగా ఎంచబడవు. మహిమ అంటే ఇప్పుడున్నది స్థితి కాదు, రాబోయే స్థితి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ అన్న మాట దగ్గర ఉన్న స్థితి కాదు, కానీ భవిష్యత్తులో మనం పొందుకోబోయేది, మనకు రాబోయేది, అదే మహిమ అని వాక్యం సెలవిస్తుంది. ఆ మహిమనే ఆ కిందకు వచ్చేసరికి 20వ వచనంలో మరొక మాట చదువుతాం, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుంచి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రం పొందుదునని నిరీక్షణ కలదై అన్నమాట. పరలోకపు మహిమ ఏంటో నీకు అర్థమైందో లేదో, కానీ ఈ సృష్టికి, ఈ ప్రకృతికి దేవదూతలు ఈ సృష్టిగా మరల్చబడితే దేవదూతలకి ఆ మహిమ యొక్క విలువ ఏంటో అర్థమైంది. ఆ మహిమ కోసం ఎలా ఎదురు చూస్తుంది, ఎలా కనిపెడుతుంది, ఎంత ఆశపడుతుందో సృష్టి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఇలా అంటున్నాడు 20వ వచనంలో, దేవుని ఎలా అనగా సృష్టి నాశనమునకులోనైన దాస్యములో నుంచి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రం పొందుదునని నిరీక్షణ కలదై. ఈ సృష్టి ఎదురు చూస్తుంది, ఈ సృష్టి కనిపెడుతుంది. ఎందుకు, ఇప్పుడున్న స్థితి ఏమో ఇది దాస్యమట, ఇప్పుడున్న స్థితి ఏమో నాశనానికి లోనైన స్థితి అట. దేవుడు చేసిన సృష్టి చాలా మంచిగా చేశాడు ఆయన, అయితే పాపమును బట్టి, అతిక్రమమును బట్టి సృష్టి తాను ఉన్న, తాను చేయబడ్డ స్థితిలో ఈనాడు లేదు. భూమి తాను ఇవ్వలసిన సారాన్ని పూర్తి స్థాయిలో ఇవ్వటం లేదు, ప్రకృతి తాను ఇవ్వలసిన భద్రతను, కాపుదాన్ని ఆ స్థాయిలో మనకి ఇవ్వటం లేదు. ఒకనాడు గచ్చ పొదలు, ముండ్ల పుట్టలు ఏమీ లేకుండా అంతా మంచిదే. దేవుడు తొలి మానవుడు చేసిన అతిక్రమాన్ని బట్టి, నిన్ను బట్టి నేల శపించబడి ఉన్నది, పొలములో పంటే నువ్వు తింటావు అని దేవుడు మరి నేలను శపించినట్లుగా దేవుని వాక్యంలో ఆది కాండం 3వ అధ్యాయం చదువుతాం. కనుక ఈరోజు ఈ అట్మాస్ఫియర్ ఎట్లా మారిపోయిందంటే, మరి మనం కష్టపడి నేలను దున్నితే తప్ప నేల నుంచి పంటను తీయటం సాధ్యం కాని పరిస్థితి. మనం ముక్కటి చెమట కారిస్తే తప్ప మనం ఈ నేల నుంచి ఆహారం పొందుకోలేని పరిస్థితి. ప్రకృతి సహకరించడానికి బదులు ప్రకృతి మరి వికృతిగా మార్చబడి, ప్రకృతి మనకు సహకరించడానికి బదులు మన మీద కన్నెర్ర చేస్తున్నట్లు, విపత్తులు ప్రళయాలు ఇవన్నీ సృష్టి ఆ క్రమం తప్పినట్లుగా, సృష్టి మేలుగా లేనట్లుగా మనకు అనిపిస్తుంది. ఈ COVID-19 ఏం జ్ఞాపకం చేస్తుంది? ఈ భూ వాతావరణంలో చిన్న చిన్న వైరస్లు అవి కూడా మానవుల మీద దాడి చేస్తున్నట్లు, వ్యాధులు దాడి చేస్తున్నట్లు, మరణం చాలా త్వరగా వస్తున్నట్టు, మానవ ఆయుష్కాలం దినదినము క్షీణించిపోతున్నట్లు, దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చి దుఃఖాన్ని మిగులుస్తున్నట్లుగా మనం మానవ జీవితం ఈ ప్రకృతిలో ఆ దాస్యానికి లోనైనట్లుగా, నాశనానికి లోనైనట్లుగా, శాపానికి లోనైనట్లుగా, ఇది ఆ నివాస యోగ్యము కానట్లుగా, నివసించడానికి అనుకూలత లేనట్లుగా మనం ప్రకృతిలో చూస్తూ ఉన్నాం. అందుకే నాశనమునకు లోనైన దాస్యము నుండి విడిపింపబడి అన్న మాట దగ్గర, అవును నాశనం మరణం శ్రమ బాధలు ఇవన్నీ కూడా ఈ జీవితంలో ఈ భూమి మీద ఈ వాతావరణంలో మనం చూస్తున్నాం. మహిమ అంటే ఏంటి? మహిమ అంటే ఏంటి? ఇదిగో ఇప్పుడు మనం అనుకున్నట్లుగా ఉండదు, ఇప్పుడు మనం అనుకున్నట్లుగా ఉండదు. కనుక ఆ మహిమ నాకు కావాలి, ఆ మహిమను దేవుడు తన పిల్లలకు ఇస్తానన్నాడు కదా. దేవుడి పిల్లలు ఆ మహిమను పొందుకుంటే ఇదిగో నేను కూడా కొత్త ఆకాశం కొత్త భూమిగా నేను కూడా ఆ మహిమగా మార్చబడతాను, లేదా ఆ మహిమలో నాకు ప్రవేశం వస్తుందని ఈ సృష్టి అంతా ఆశతో ఉన్నట్లుగా వాక్యం సెలవిస్తుంది, నిరీక్షణ కలిగినట్లుగా మరి మనం వాక్యంలో చూస్తున్నాం. కనుక దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రం నేనో పొందుదునని స్వేచ్ఛగా కాక దానిని లోపరుచుకున్న వారి మూలముగా వ్యర్థపరిచెను. 22 సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచున్నదని ఎరుగుదుము. ఆ మూలుగుడు ఆ ప్రసవ వేదన దేనికి? ప్రకృతి నాకు ఇద్దు, దీని నుంచి విడుదల కావాలి. ఇదిగో దేవుడు వాగ్దానం చేసిన మహిమ గల ఆ స్వాతంత్రం నాకు కావాలి. రాఘవు ఆ మహిమలో దేవుని పిల్లలు ప్రవేశిస్తూ ఉంటే నేను కూడా ఆ మహిమను చూడాలి అని సృష్టి ఆశతో ఎదురు చూస్తున్నట్లుగా పై వచనాల్లో కూడా మనం చూస్తాం. కనుక మనం దేవుని వారసులము అన్న మాట మనకి మహిమను వాగ్దానం చేస్తుంది. మహిమ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లాగే ఉంటాయని కాదు, మనం అడ్జస్ట్ అయిపోతున్నాం, ఈ పరిస్థితుల్నే మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఆయుష్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి, ప్రికాషన్స్ తీసుకోవడానికి, వ్యాధులు బాధలు రాకుండా జాగ్రత్తలు పడడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇలా మహిమ ఈ భూమి మీద జీవితం లాంటిది కాదు, అది అత్యున్నతమైంది, అది శ్రేష్టమైంది, అది దేవుడు వాగ్దానం చేసింది. దేవుని పిల్లలుగా మనం పొందుకోబోయేది దాన్ని స్వాతంత్రము అన్నాడు. దేవుని పిల్లలు పొందుకోవు మహిమ గల స్వాతంత్రం. ఇప్పుడు దాస్యంలో మనం ఉన్నాం, ఇప్పుడు శాపంలో మనం ఉన్నాం. ఈ శాపం నుంచి విముక్తి, ఈ దాస్యం నుంచి విముక్తి, నిజమైన స్వాతంత్రం, నిజమైన స్వాతంత్రం మహిమ గల స్వాతంత్రం మనం ఆ మహిమలోనే చూస్తాం. స్వాతంత్రం అన్న మహిమ అన్న మనం ఇంకా అర్థం చేసుకోవడానికి ఆ కింద మరొక వచనాన్ని చదువు ముందుకెళ్ళాలి. 23వ వచనాన్ని మనం చదువుకోవాలి. 23వ వచనాన్ని మనం చదువుకోవాలి. అంతేకాక కాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా దత్తపుత్రాత్మ కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాము. ఇలారా దేవుని వాక్యం సెలవిస్తుంది, సృష్టి ఆ విమోచన కొరకు మూలుగుతుంది. మరి రక్షించబడ్డవారు, మరి ఈ సత్యాన్ని ఎరిగిన వారు కూడా ఎలా జీవిస్తున్నాము అన్నది మాట్లాడుతూ, మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు అంటే ఈ దేహం నుంచి విడుదల, ఈ దేహం నుంచి విడిపించబడాలి అన్న ఆశతో మనం కనిపెట్టు వారుగా ఉండాలి అని గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదేంటి దేహం నుంచి విడుదల? ఏంటి దేహంలో ఉంటేనే ఆశీర్వాదం అని మనం అనుకుంటున్నాం, మరణం అంటే మనం భయపడుతున్నాం. దేహం నుంచి విడుదల ఏంటి? అవును, మళ్ళా సత్యాన్ని అర్థం చేసుకుందాం, దేవుని వాక్యాన్ని లోతుగా గ్రహించడానికి ప్రయత్నించేద్దాం. మానవులో ప్రాముఖ్యంగా 3 భాగాలు ఉన్నాయి. మానవుడంటే అర్థము నిలబడి ఏ ఆకారం కనబడుతుందో ఆకారమే మనము అనుకుంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది మానవుడు 3 భాగాలు, ఆత్మ, జీవము, శరీరం. మనం కేవలం శరీరం కొరకు ఆలోచిస్తున్నాం, ఆత్మ కొరకు ఆలోచించేవారుగా, జీవం కొరకు ఆలోచించేవారుగా ఈ ఉదయకాలం ఉండాలని వాక్యం మనల్ని పురుకొలుపుతూ ఉంది. కనుక ప్రియులారా, ఇదిగో ఈ దేహం యొక్క దేహం నుంచి విమోచన పొందుకోవటం, మనం ఈ లోకంలో మరొక లోకంలోకి ప్రవేశించటం, ఈ లోకంలో ఉన్న ఈ దేహం నుంచి విడుదల పొందటం అన్న ఈ మాటలు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? ఈ మాటలు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? ఇలా ఈ దేవుని బదులుగా దేవుని ఆత్మస్వరూపమైన దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డ మనం ఆత్మలుగా ఈ భూమి మీద దేవుని చేత పంపబడ్డాం కనుక ఈ భూ వాతావరణంలో మనం నివసించడానికి, మరి ఇక్కడ మనం కొంతకాలం ఉండాలి అంటే ఈ భూ వాతావరణంలో సస్టైన్ అయ్యే ఒక బాడీ కావాలి. ఆ బాడీని దేవుడు నేల మట్టి నుంచి తీసి మానవ దేహంగా నిర్మించాడు. భూమి మీద పండే పంట ఈ బాడీ జీర్ణించుకోగలదు, భూమి మీద ఉన్న గాలిని ఈ బాడీ స్వీకరించగలదు, భూమి మీద ఉన్న నీరు ఈ బాడీకి సరిపోతాయి. ఎందుకంటే ఈ బాడీ తీసుకురాబడింది ఈ అట్మాస్ఫియర్ నుంచి. కనుక ఇక్కడున్న సూర్యరశ్మి, ఇక్కడున్న పంచభూతాలు, ఇక్కడ దొరికే ఆహార పదార్థాలు వీటితోటి ఈ బాడీ బతకగలదు. కనుక ఈ భూ వాతావరణంలో ఉండడానికి ఈ దేహాన్ని మనం ధరించుకున్నాం. అయితే మహిమ లోకం, దేవుడున్న లోకం, దేవుడు వాగ్దానం చేసిన ఆ మహిమా లోకంలోకి వెళ్ళాలంటే ఈ బాడీ సరిపోదు. ఇది ఈ యొక్క అట్మాస్ఫియర్కి మాత్రమే పరిమితం. అయితే దేవుని బిడ్డలుగా ఈ దేహం నుంచి విమోచన కొరకు, ఈ దేహం నుంచి స్వాతంత్రం కొరకు మనం కనిపెట్టువారుగా ఉండాలని ఆ దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మొదటి మాటగా దేవుడు వారసులము అన్న వాక్య వాగ్దానాన్ని మనం పట్టుకుంటే నిజంగా ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నా, నీ కలలు ఒకవేళ నెరవేర్చుకోలేక నేను ఓడిపోయాను జీవితంలో అనుకునేవాడుగాను ఉన్నా, నా జీవితంలో ఇంతేనా ఈ రోగాలు, బాధలు, మరణం ఇవన్నీ నా కళ్ళ ముందు కనబడుతున్నాయని నిరాశతో ఒకవేళ నువ్వు ఉన్నా, మరి దేవుని సత్యవాక్యం మనకి ఇదిగో మహిమ నీ కొరకు ఉంది, స్వాతంత్రం నీ కొరకు ఉంది. ఆ మహిమను, ఆ స్వాతంత్రాన్ని, ఆ రాఘు మహిమను మనం పొందుకోబోతున్నాం. ఆ మహిమ యొక్క విలువ ప్రకృతి ఎరిగి దాని కొరకు ఆశతో కనపడుతుంది. అలాగే ఈ సత్యాన్ని ఎరిగిన మన పితరులందరూ కూడా ఈ దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టారు. లోకం మరణాన్ని, లోకం పరలోకాన్ని మరి అది జీర్ణించుకోలేదు. లోకానికి మరణం అంటే భయం. లోకం పరలోకాన్ని నమ్మలేని స్థితిలో ఉంది. కానీ విశ్వాసిగా మరణం మనకి ముగింపు కాదు. మరణం దగ్గర మనం భయపడవలసిన అవసరం లేదు. అది పరలోకపు ఆహ్వానంగా మనం దాని వాక్యంలో చూస్తున్న నరులారా తిరిగి రండి అని దేవుడే పిలుస్తున్నట్లుగా 99వ కీర్తన 3వ వచనంలో మనం చదువుకుంటాం. కనుక దేవుని కుమారులము అన్న ఆ వాగ్దానం మనల్ని మహిమకు వారసులు చేసినట్లుగా వాక్యంలో చదువుతున్నాం. ఎందుకు ఈ దేహం నుంచి విమోచన మనం కోరుకోవాలి? మనకి ఇప్పటికీ అర్థమవుతుంది, ఉండాలి అన్న ఆశ మనకున్నా ఉండడానికి ఈ లోకం యోగ్యమైనది కాదు. బ్రతకాలి అన్న ఆశ మనకున్నా ఎల్లకాలం బ్రతకటం వల్ల పడదు. ఇక్కడ ఒకనాడు చాలా అసలు ఆయుష్ ఇవ్వబడ్డ ఈ దేహానికి తర్వాత ఆయుష్ తగ్గించబడింది. ఈరోజు ఆయుష్ ఎంత స్వల్పమైందో, ఎంత అల్పమైందో, 60 సంవత్సరాలు బతికితే గొప్ప అనుకునే పరిస్థితిలో దిగి జారిపోయాం. కనుక చాలా లిమిటెడ్ ఆ కాలం మనం ఈ లోకంలో ఉంటున్నాం. కానీ దేవుడు మాత్రం మరి మనల్ని ఇంతవరకే పరిమితం చేయలేదు, ఎంతవరకే పరిమితం చేయలేదు. ఆరోగ్యం కొరకు ఎంత ఎగబడతారో, ఆరోగ్యం కొరకు ఇది వాడితే 1 సంవత్సరకాలం ఎక్కువ బ్రతుకుతారని కానీ ఇది వాడితే అసలుకే ముసలితనం తెలియదు, నిత్య యవనంగా కనబడతారని కానీ ఎందుకు ఈ ప్రొడక్ట్స్ అన్ని అమ్ముకొని మార్కెట్లోకి వచ్చి లాభాలు సంపాదించుకున్నారంటే ఆ ప్రొడక్ట్ మార్కెట్లోకి రావటం తరువాయి ఎగబడి మరీ కొంటారు, ఎగబడి మరీ కొంటారు. ఎందుకంటే బ్రతకాలని ఆశ, చాలా ఆశ మన గుండెల్లో ఉంది. కారణం ఈ చిన్న జీవితానికి మనం పరిమితమైన వారం కాము. ఇన్బిల్ట్గా మనలో ఆశ ఉంది, మనలో ఆశ ఉంది ఎక్కువ కాలం బ్రతకాలి, నిండు 100 ఏళ్ళు బ్రతకాలి, 1000 ఏళ్ళు వర్తిల్లాలి, సదాకాలం ఉండాలి అన్న ఆశ మనకుంది. ఆశను మనం తీసేసుకోవాల్సిన అవసరం లేదు. ఆశలోనే మనం జీవిద్దాం, దానికి దేవుని వాగ్దానాన్ని చేపట్టుకుందాం. అందుకే ఆ ఈ 8వ అధ్యాయంలో మనకి మహిమ ఉంది, మనకి స్వాతంత్రం ఉంది, మనం దేవుని పిల్లలుగా దాన్ని పొందబోతున్నాము అని రాస్తున్న గ్రంథకర్త 7వ అధ్యాయంలో పౌలు భక్తుడు కొన్ని శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు. ముందు అధ్యాయానికి వెళ్ళి 7వ అధ్యాయంలో ఎందుకు ఈ దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టారు, ఈ మనం దాస్యములో ఉన్నామని ఎట్లా చెప్తున్నావు, స్వాతంత్రం మనకు కావాలని ఎట్లా చెప్తున్నావు అని మనం ఒకవేళ పౌలు భక్తుని అడగగలిగితే దైవాత్మ ద్వారా ఆయన కొన్ని శ్రేష్టమైన మాటలు ఆ ముందు అధ్యాయంలో చివరి మాటల్లో మాట్లాడుతున్నాడు. 24వ వచనాన్ని మనం చదువుకుందాం. 7వ అధ్యాయము రోమపత్రిక 24వ వచనాన్ని మనం చదువుకుంటే పౌలు ఇలా అన్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడినో, ఎట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్నెవడు విడిపించును. జైల్లో ఉన్న ఖైదీ, నన్నెవరు విడిపిస్తారు, నాకెవరు బెయిల్ పెడతారు, నన్నెవరు బయటకు తీసుకొస్తారు అని ఎదురు చూపులు చూసినట్టుగా లేదు పౌలు మాట ఇక్కడ. నన్నెవడు విడిపించును అన్నాడు. ఎందుకు విడిపించబడాలి? శరీరం నుంచి ఎందుకు విడుదల కోరుకుంటున్నాం? ఎందుకంటే ఇదిగో మరణం ఉంది ఈ శరీరంలో. ఇట్టి మరణమునకు లోనగు శరీరం. ఒకటి భౌతిక మరణం ఈ శరీరానికి ఉంది, శరీరంలో ఉన్న పాప నియమాన్ని బట్టి. పై వచనాల్లో అదే అంటాడు 18వ వచనంలో, నా యందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. 23వ వచనంలో, వేరొక నియమము నా అవయవాల్లో ఉన్నట్లు నాకు కనబడుచున్నది, అది నా మనస్సులో మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. పాపం నా దేహంలో ఉంది, మంచిది ఏది నా దేహంలో నివాసముండటం లేదు. కనుక పాపం వల్ల వచ్చే జీతం మరణమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇగో భౌతిక మరణం మాత్రమే కాదు, వాక్యంలో రెండవ మరణం, మండుతున్న అగ్నిగుండములో పాలు పొందటం, ఇది రెండవ మరణం అని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం చదువుకుంటాం, 21వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. కనుక విడుదల కోరుతున్నాడు, ఉండాలని ఆశపడడం లేదు. ఇట్టి మరణమునకు లోనగ శరీరం నుంచి నన్నెవడు విడిపించును ఈ దేహంలో, ఈ దేహాన్ని, ఈ దేహం మరణానికి లోనైన దేహం, ఈ దేహం రోగాలకు గురి అయ్యే దేహం, ఈ దేహం మరి పరిశుద్ధంగా కాకుండా పాప నియమాన్ని కలిగిన దేహం, మేలు చేయడం కాకుండా కీడు చేయడానికి పురుకొల్పే దేహం. ఈ దేహం నుంచి విడిపించబడాలి అన్నది మరి పౌలు యొక్క అర్థనాదంగా మనం చదువుతున్నాం. కనుక దేవుని కుమారులుగా మనం ఏం పొందుకోబోతున్నాం? దేవుని నమ్ముకున్నాం మాకు మేలు జరిగే, దేవుని నమ్ముకున్నాం ఉద్యోగాలు వచ్చే, దేవుని నమ్ముకున్నాం స్వస్థతలు కలిగే. అవును, దేవుని వల్ల కలిగితే. కానీ ఇవన్నీ చిన్నవి. రేపు మరణం ఉంది, ఆ మరణం గుండా అందరూ ప్రవేశించాలి. ఎంత ఆస్తినిచ్చినా, ఎంత మంచి ఆరోగ్యం దేవుడికి నీకు ఇచ్చినా, అన్ని కూడా వ్యర్థంగా కనబడతాయిగా మరణం దగ్గర. కనుక ఆయన నీకు ఇవ్వాలి అనుకుంటున్న గొప్ప ఆశీర్వాదం, దేవుని వాక్యంలో నీకు నాకు అర్ధానం చేయబడ్డ శ్రేష్టమైన ఆశీర్వాదం, మహిమ, మహిమ, హెవెన్లీ గ్లోరీ, పరలోకపు మహిమ. దేవుడు అది నీకు నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. మనం ఎందుకు ఆ మహిమ కొరకు ఎదురు చూడాలంటే, భూమి మీద జీవితం కొరకు కొన్ని మాటలు కూడా ఆ 8వ అధ్యాయంలోనే మనం చదువుతాం. రాబో ఆ మహిమ కొరకు ఎదురు చూడాలి అన్నాడు కదా. రాబో ఆ మహిమ యొక్క గొప్పతనం ఏంటో కొన్ని మాటలు మనం చదువుకున్నాం. మరి భూమి మీద ఉన్న ఈ జీవితాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? అందుకే ఆ 8వ అధ్యాయం రోమపత్రిక 8వ అధ్యాయంలో ప్రారంభపు మాటల్లో చాలా శ్రేష్టమైన మాటలు మనం చూస్తాం, చాలా శ్రేష్టమైన మాటలు మనం చూస్తాం. 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుంటే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంటురు, ఆత్మానుసారుడు ఆత్మ విషయముల మీద మనసునుంటురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. ఇక్కడ రెండు మాటలు మనం చూస్తున్నాం, శరీరానుసారులు ఆత్మానుసారులు. భూమి మీద జీవితంలో మరి ఈ మాటలో కీలకమైనవి అర్థం చేసుకుందాం. మానవుల్లో రెండు భాగాలు ఉన్నాయి, కీలకంగా రెండు భాగాలు కనబడుతున్నాయి. అక్కడే శరీరం ఆత్మ అన్న పదాన్ని ఆధారం చేసుకుంటే మానవుల్లో కీలకంగా రెండు భాగాలు ఉన్నాయి, శరీరం ఆత్మ, శరీరం ఆత్మ. అలాగే ఈ భూమి మీద మనుషుల్లో రెండు వర్గాలు ఉన్నాయి. అందరూ అలా బ్రతకట్లేదు కదండి, అందరూ ఇలాగే జీవిస్తున్నారు కదండి, అందరూ చావు మీదే పోరాటం చేస్తున్నారు కదా, అందరూ మరణం అంటే భయపడుతున్నారు కదా అనుకుంటే అందరూ అందరూ అనుకుంటున్నారు. కానీ ఒక వర్గాన్ని నువ్వు చూస్తున్నావు. దేవుని వాక్యం మనకి రెండు రకాల మనుషులు భూమి మీద ఉన్నట్లుగా సెలవిస్తుంది. ఒకరు శరీరానుసారులు, మరొకరు ఆత్మానుసారులు. శరీరానుసారులనే మనం అన్యులు అంటాం, అలాగే బైబిల్ పరిభాషలో పాపులు లేదా సాతాను పిల్లలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సర్ప సంతానమా అంటాడు బాప్తిస్మ యోహాను గారు. సర్ప సంతానమా రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నందుకు మీకు బుద్ధి చెప్పిన గల చెప్పిన వారు ఎవరు అని బాప్తిస్మ ఇచ్చిన యోహాను యొక్క బోధ మన మత్తయి సువార్తలో ఆ 3వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. కనుక అందరూ ఒకటే కాదు, రెండు వర్గాలు ఉన్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఒకరు శరీరానుసారులు లేదా సాతాను పిల్లలు లేదా అన్య జనాంగము లేదా పాపులు అని మనం చూస్తాం. రెండో వర్గం ఆత్మానుసారులు, వారినే దేవుని వాక్యం దేవుని పిల్లలు, నిజ క్రైస్తవులు, పరిశుద్ధులుగా తీర్చబడ్డవారు అని మనం చదువుతాం. కనుక మనుషుల్లో రెండు రకాలు, ఒకరు శరీరానుసారులు, రెండు ఆత్మానుసారులు. మనుషుల్లో రెండు భాగాలు, శరీరము ఆత్మ. మనుషులో రెండు భాగాలు ఉన్నాయి, మనుషులలో రెండు వర్గాలు ఉన్నాయి. మనం ముందుకు వెళ్తే ఆ వాక్యమే మరణం దగ్గర రెండు స్థితులు ఉన్నాయని కూడా జ్ఞాపకం చేస్తుంది. రెండు స్థితులు మరణం దగ్గర మనకున్నాయి. 6వ వచనంలో 5వ వచనం 6వ వచనంలో చదివితే శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవము, మరణము జీవము, మరణము జీవము. ఆ మాటను బట్టి ఇదిగో మానవునికి మరణం దగ్గర రెండు స్థితులు ఉన్నాయి. మరణము అంటే మరి భౌతిక మరణమే కాదు, అక్కడ నిత్య మరణము కొరకు, నరకం కొరకు వాక్యం సెలవిస్తుంది. జీవము అంటే ఈ భూమి మీద జీవించడమే కాదు, నిత్య జీవము, మహిమ లేదా పరలోకం కొరకు వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ మాట చదువుకుంటాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూస్తే మరణం దగ్గర రెండు స్థితులు ఉన్నట్లుగా వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. 34, అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడ్డ రాజ్యమును స్వతంత్రించుకున్నది అంటున్నాడు. ఆశీర్వదింపబడిన వారలారా, రండి, ఇదిగో ఈ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకున్నది. అదే మహిమ, అదే స్వాతంత్రము. మనం రోమయముదులు చదివిన మాటలు. రెండవ వర్గం ఉంది, వారితో ఆయన ఏం మాట్లాడుతున్నాడు? 41, అప్పుడు ఆయన ఎడమవైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారిలారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడ్డ నిత్యాగ్నిలోనికి పొంది అన్నాడు. మరణం దగ్గర మానవునికి రెండు స్థితులు. ఒకటి ప్రియులరా నిత్య జీవం, రెండు నిత్య నాశనం. 46వ వచనంలో అదే చదువుతాం, వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు. మరణం దగ్గర మానవునికి రెండు స్థితులు ఉన్నాయి. లోకం ఒకే ఒక దాని కొరకు ఆలోచిస్తూ ఆ భ్రమలోనే ఉంది. కానీ మరి దేవుని వాక్యాన్ని కలిగిన క్రైస్తవుడు ఈ భ్రమలోంచి బయటకు వచ్చి దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తే ఇదిగో వాగ్దానం చేయబడిన మహిమలోనికి ప్రవేశించడం సాధ్యమవుతుంది. మానవునికి రెండు జీవితాలు ఉన్నాయి. మళ్ళా చెప్తున్నాను, మానవ శరీరంలో రెండు భాగాలు ఉన్నాయి కీలకమైనవి. మూడో భాగం జీవం కొరకు పక్కన పెడితే ఆత్మ శరీరం. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని భూమి మీద మనుషులు రెండు వర్గాలు ఉన్నారు, ఆత్మానుసారులు శరీరానుసారులు, లేదా దేవుని ఎరిగిన వారు దేవుని ఎరగని వారు. మానవుడు మరణం దగ్గర రెండు స్థితులు ఉన్నాయి, ఒకటి నిత్య జీవ స్థితి, నిత్య నాశన స్థితి. మానవునికి రెండు జీవితాలు ఉన్నాయి, ఒక జీవితం భూమిపై జీవితం, రెండవది పరలోకంలో జీవితం. లోకం భూమిపై జీవితం కొరకు మాత్రమే ఆలోచిస్తుంది, రేపు చచ్చిపోతాం, చచ్చిపోయిన తర్వాత ఏమి ఉండదు, మట్టిలో కలిసిపోతాం అనుకుంటుంది. మట్టిలో కలిసిపోయేది ఏది, దేహం మాత్రమే. మానవుడు మట్టిలో కలిసిపోయాడు అన్న మాట ఎంత అసత్యమో, ఎంత అబద్ధమో. ఆ అబద్ధాన్ని సాతాను నమ్మిస్తున్నాడు, ఆ అబద్ధాన్ని నమ్ముతూ బ్రతుకుతూ వచ్చేసాం. సత్యం ఏంటంటే మానవుల్లో రెండు భాగాలు, శరీరం మట్టిలో కలిసిపోయింది, ఆత్మ కలిసిపోలేదు. దాని కొరకే ప్రసంగి తన పుస్తకంలో ప్రసంగి గ్రంథము 12:7 ఆ విషయాన్ని స్పష్టంగా మాట్లాడతాడు. మన్నైనది వెనకటి వలె మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకి మరలపోను అన్న సత్యాన్ని ఆయన రాస్తున్నాడు. కనుక మానవునికి రెండు జీవితాలు, భూమిపై జీవితం, పరలోకంలో జీవితం. ఈ సత్యాన్ని మరి మన పితరులు, విశ్వాసులైన తండ్రులు బలంగా నమ్మారు. బలంగా నమ్మిన ఆ సత్యం మీదే వారు బ్రతికారు. అందుకే వాళ్ళ జీవితాలు ఆ పరసంబంధమైనవిగా, లోకానికి వ్యతిరేకంగా, లోకంలో ఎదురీదిన వారుగా, లోక సంబంధులు కాని వారుగా, నిరీక్షణ కలిగిన వారుగా, విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ బ్రతికిన వారుగా, అబ్రహాంను కాని, మోషేని కాని, ఇస్సాకును కాని, యాకోబును కాని, వీళ్ళందరి జీవితాలు ఆ సత్యాన్ని మనం చూస్తాం. దాని కొరకు ఇలా దేవుని వాక్యం ఎంత స్పష్టంగా వివరిస్తుందో చూద్దాం. కొన్ని మాటలు, కొన్ని శ్రేష్టమైన మాటలు చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5:1 నుంచి మనం ఈ సత్యాన్ని అక్కడ గ్రహిస్తాం. కొరింథీయులకు రాసిన 5:1 నుంచి మనం చదవాలి, 1 నుంచి మనం చదువుకోవాలి. అక్కడ ఈ మాటలు చూస్తున్నాం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదునైన నివాసము పరలోకముందు మనకున్నదని ఎరుగుదుము. క్రైస్తవుడు అయితే ఈ సత్యం నీకు తెలియాలి. ఈ సత్యం నీకు అర్థం కాకపోతే పిల్లరా, మరి బైబిల్ గ్రంథాన్ని చేతిలో పెట్టుకొని కూడా మనం గుడ్డివారిగా బ్రతికేసినట్టే లెక్క. అక్కడ భక్తుడు ఏమంటున్నాడు, రెండు మాటలు మాట్లాడుతున్నాడు, భూమి పరలోకం రెండు పదాలు కనబడుతున్నాయి. భూమి మీద గుడారమైన ఈ నివాసం, ఈ దేహం ఎలాంటిదట, శిథిలమైపోయేది. భూమి మీద ఉన్న జీవితం శాపానికి లోనైంది, మరణానికి లోనైంది, శిథిలమైపోయేది, నాశనమైపోయేది. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని చేత కట్టబడ్డది నిత్యమైనది అనే నివాసం పరలోకంలో మన కొరకు ఉందట. దాని శిల్పి దేవుడే, దాని ఉనికి శాశ్వత కాలం, అది నిత్యమైనది, దాన్ని కట్టింది దేవుడే. దేవుని చేత కట్టబడ్డ నిత్యమైన నివాసం ఇదిగో నీ కోసం నా కోసం పరలోకమందు ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ కోసం నా కోసం పరలోకమందు దాచిపెట్టు భద్రపరచబడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ సత్యం నీకు అర్థమైతే నీ జీవిత విధానంలో తప్పకుండా మార్పు కనిపించాలి. ఈ సత్యాన్ని నమ్మితే ఇది ఆ సత్యాన్ని గట్టిగా కౌగిలించుకోవడానికి ఆ సత్యం నెరవేర్పు కొరకు ఆశతో ఎదురు చూడాలి మనం. రెండో వచనంలో అలాగే అంటాడు, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము, కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకొని నపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాం. విమోచన కొరకు, స్వాతంత్రం కొరకు, మహిమను పొందుకోవడం కొరకు, మహిమ దేహాన్ని ధరించుకోవడం కొరకు, మహిమ లోకంలో ప్రవేశించడం కొరకు ఎదురు చూసేవారుగా మూలిగేవారుగా ఉన్నట్లుగా వాక్యాన్ని మనం చదువుతున్నాం. మూలుగుచున్నాము అన్నమాట, ఎంత లోతైందో. మూడో వచనంలో, ఈ గుడారంలో నున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము, ఇది తీసివేయవలనని కాదు గాని మర్చ్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొని పోరుచున్నాం. ఆ పరలోకపు మహిమా శరీరము లేదా ఆ పరలోకంలోనికి ప్రవేశము కావాలి అన్న గొప్ప ఆశ మరి మరి మనమందరము కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఆ నివాసము దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. ఐదో వచనంలో, దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే మన సిద్ధపరుస్తున్నాడు పిల్లరా. కనుక మానవునికి రెండు జీవితాలు, భూమి పైన జీవితం, పరలోకంలో జీవితం. భూమి పైన ఈ గుడారం శరీరం ధరించుకొని ఉన్నాము. పరసంబంధమైన గుడారాన్ని దేవుడే మన కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. అంతరిక్షంలోకి వెళ్ళిన వ్యోమగామును మనం చూస్తాం కదా. అంతరిక్షంలో వ్యోమగామి చంద్రుడి మీద కానీ ఇతర గ్రహాల మీద కానీ అడుగు పెట్టాలంటే మామూలుగా దిగిపోయి అడుగు పెట్టొచ్చా? లేదు. ఆ అట్మాస్ఫియర్ ని తట్టుకొని నిలబడగలిగిన, ఆ అట్మాస్ఫియర్ కు తగ్గట్టుగా డిజైన్ చేయబడ్డ ఒక స్పేస్ షూట్ ఉంటుంది, అందులోనే కనిపిస్తాడు. అట్లాగే పిల్లరా, ఇదిగో దేవుడు మన కొరకు అక్షయ దేహాన్ని, మహిమా దేహాన్ని, శాశ్వత కాలముండే దేహాన్ని, రోగము మరణానికి గురి కాని దేహాన్ని వాగ్దానం చేసినట్లుగా ఆ దేహంతో మనం ఆ పరలోకంలో శాశ్వత కాలము మన నివాసం ఉండడానికి అర్హత యోగ్యత మనకిస్తున్నట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ఈ సత్యాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పౌలు భక్తుడు చాలా విపులంగా చర్చిస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 42వ వచనాన్ని మనం చూడాలి. రెండు లోకాలు, రెండు స్థితులు, రెండు దేహాలు, అక్షయ దేహం, అన్ని విషయాలకు చిన్న ప్రస్తావన మనం చూస్తున్నారు. 42వ వచనం, మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుము. లోకానికి మరణం మాత్రమే తెలుసు, కానీ క్రైస్తవానికి మరి పునరుద్ధానం తెలుసు. మరణం సమస్య అని మనం అనుకుంటే ఇదిగో పునరుద్ధానం ఉంది, పరిష్కారం. మరణం శాపం అని మనం అనుకుంటే ఇదిగో పునరుద్ధానం ఉంది, అది వరం, భాగ్యం, ధన్యత. అక్కడ ఎలా ఉంటాం? 42వ వచనం అక్కడ ఆ క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. 43, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. మన బైబిల్లోనే ఈ మాటలు చదువుతున్నాం, మనం గతంలో చదివే ఉంటాం. ఈ ఉదయకాలం మరి మనకు వాగ్దానం చేసిన ఆ వారసత్వాన్ని బట్టి, మనకు వాగ్దానం చేసిన ఆ మహిమను బట్టి ఈ మాటలను మరింత లోతుగా అర్థం చేసుకోవటం మన ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిదని జ్ఞాపకం చేస్తున్నాను. 49 వచనం, మరియు మంటి నుంచి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరించుము. 53, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్చ్యమైన ఈ శరీరము అమర్చ్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్చ్యమైనది అమర్చ్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరును. మరణం మింగివేయబడుతుంది, మరణం ఓడిపోతుంది, మరణం వ్యర్థం చేయబడుతుంది. ప్రిలరా, అర్థం చేసుకుందాం. కనుక మనకి దేవుని వారసులము అన్న వాగ్దానం, దేవుడు వాగ్దానం చేసిన మహిమను మనకు జ్ఞాపకం చేస్తుంది, భూమి మీద ఉన్న జీవితం మరణానికి లోనైన జీవితం అయితే రాబోయే జీవితం అక్షయ జీవితం, శాశ్వత కాలం, సదాకాలం మనం ప్రభువుతో ఉండే జీవితం. అందుకే మనకు వాగ్దానం చేసిన ఆ వాగ్దానం వచ్చినాన్ని బాగా అర్థం చేసుకుంటే అక్కడ ఒక మాదిరి కూడా అక్కడే రాయబడింది. రోమపత్రిక 8:17 చదువుకుంటే, రోమపత్రిక 8:17 మనం చదువుకుంటే, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తు తోడి వారసులు. ఆ 17వచనంలో మాదిరిగా క్రీస్తు కనబడుతున్నారు. క్రీస్తుతో కూడా మహిమ పొందాలి మనం, క్రీస్తు తోడి వారసులము అన్న మాటలు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు మనకి ఏ మాదిరి చూపించాడు? ఆయన యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం మనకి ఎలా కనబడుతుంది? ఆయన ఇదిగో పుట్టాడు కనుక చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి, వివాహం చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, పిల్లల్ని పెద్దోళ్ళు చేయాలి, ఏదో ఒకరోజు మరణించాలి. అక్కడతో చాప్టర్ క్లోజ్. అది కాదు యేసుక్రీస్తు ప్రభు జీవితం. శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభు చూపించిన మాదిరి అది కాదు. ఇదిగో మరణం ఆవల పునరుద్ధానం. 3వ రోజు సమాధి తెరవబడింది, ఆయన తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యుల వద్దకు ఆయన వచ్చాడు. వారందరూ చూసి భూతము దెయ్యము అని భయపడితే, ఇదిగో ఆయన పక్కలో ఉన్న గాయాన్ని, ఆయన చేతిలో ఉన్న గాయాన్ని చూపించాడు. ఆయన వారి కళ్ళ ముందు అదృశ్యమయ్యాడు, వాళ్ళ కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆయన వారందరూ చూస్తూ ఉండగా పరలోకానికి దేవదూతల చేత మేఘం మీద ఆరోహణ వైపోయినట్లుగా కూడా వాక్యంలో మనం చూస్తాం. పైగా ఆయన ఏమన్నాడు? మీరు కలవరపడద్దు, నేను మరలా వస్తాను, మీ కొరకు స్థలాలు సిద్ధపరచి వెళ్తున్నాను, నేనుండు స్థలంలో మీరు ఉండులాగన నేను మరలా వస్తాను అన్న గొప్ప వాగ్దానాన్ని మనకిచ్చాడు. మరణాత ప్రభు అయిన యేసు రమ్ము అన్నది మన నిరీక్షణ. ప్రభు అయిన యేసు రమ్ము అన్నది మన నిరీక్షణ. దాని కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అందుకే ఆ 8వ అధ్యాయము 4వ వచనంలో ఇలా రాయబడింది, 8వ అధ్యాయము 4వ వచనంలో 2వ భాగం ఇలా రాయబడింది, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అని మనం చదువుతున్నాం. నీలాగే నాలాగే యేసు శరీరాన్ని ధరించుకున్నాడు. ఏంటి ఆ శరీరం అంటే పాప శరీరాకారం, పాప నియమం ఆ శరీరంలో ఉంది. యేసుక్రీస్తు ప్రభు మనందరి శరీరానికి సమరూపముగా పాప శరీరాకారంతో ఆయన పంపించాడట. ఆ శరీరానికి ఆ శరీరం మందు శిక్ష కూడా విధించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, కిందకి వెళ్తే 11వ వచనంలో మృతులలో నుండి యేసును లేపిన వాణ్ణి ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుంచి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును అన్నాడు. యేసు మరణించాడు, ఫుల్స్టాప్ కాదు, ఆయన పునరుద్ధానం పొందాడు. ఆయన పునరుద్ధానం పొందడమే కాదు, ఆయన మహిమలో ప్రవేశించాడు, తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. తండ్రి కుడిపార్శ్వమందు ఆయన కూర్చున్నాడు. పిల్లరా, మనకు మోడల్గా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్నే మనం చూస్తున్నాం. కనుక మనం దేవుని పిల్లలమాట, మహిమకు వారసులమాట, పరలోక వాగ్దానం మనం పొందుకున్నవారమాట. ఈ సత్యాలు నిన్ను ఆలోచింప చేయటం లేదా? ఈ సత్యాల వెలుగులోని నీవు నేను జీవిస్తున్నామా పరీక్ష చేసుకోవటం ఎంతైనా అవసరం. మరి దేవుని పిల్లలకి ఇవన్నీ మహిమ, దేవుని పిల్లలకి పరలోకము, ఇవన్నీ వాగ్దానం చేయబడితే అందుకే నేను దేవుని వారసునేనా? ఈ మహిమ నాకు ఉందా? ఈ పరలోక ప్రవేశం నాకు ఉందా? ఈ అక్షయ దేహం, మహిమా దేహం నేను పొందుకుంటానా అని ఒక్కసారి మనం పరీక్ష చేసుకుంటే సత్యం మనకు అర్థమవుతుంది. ఇవన్నీ బాగున్నాయి, ఈ వాగ్దానాలు అన్నీ బాగున్నాయి, మరి నేను పరలోకం వెళ్ళిపోతానుగా, చచ్చిపోతే ఏదో రకంగా మరణం తర్వాత తప్పకుండా నేను ప్రవేశించేస్తాను కదా అని మనం ముందు ధైర్యంతో ఉండడానికి వీలు లేదు. అందరూ వారసులు కారట, అందరూ మహిమలో ప్రవేశించరట, అందరికీ వాగ్దానాలు కావట, అందరికీ అయి ఉంటే ఎంత బాగున్నావు, కానీ అందరికీ కాదట. కనుక మరి మనం వారసులుగా ఉన్నామా లేదా అన్నదే చెక్ చేసుకుని మనం ముగించుకుందాం. ఆ ఒక్క మాట చూసి మనం ముగించుకుందాం. చూడండి, మన మూల వాక్య భాగం రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనాన్ని మరలా చదివితే, దేవుని వారసులకు ఇవన్నీ వాగ్దానం చేయబడితే 17వ వచనంలో ఇంతకీ నేను వారసునేనా? ఈ వారసత్వపు భాగ్యం నాకుందా? నేను వారసునవ్వాలంటే ఏం చేయాలి? నేను వారసునేనా కాదా అని మనం పరీక్ష చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే 8:17లో ఇలా చదువుతాం, మనము పిల్లలమైతే వారసులో మొదటి కండిషన్, మనం పిల్లలం అవ్వాలట అప్పుడే వారసులమట. పిల్లలైతేనే వారసులట. దేవుని పిల్లలుగా మనం మార్చబడితేనే దేవుని వారసత్వపు హక్కును మనం పొందుకుంటాం. మనం దేవుని పిల్లలం ఎలాగయ్యాం? మన పుట్టుకతో దేవుని పిల్లలం కామంటే కాదు. దేవుని పిల్లలు అవ్వాలంటే కొత్తగా జన్మించాలి. దేవుని పిల్లలు అవ్వాలంటే యేసుక్రీస్తు ప్రభువుని స్వరక్షకుడుగా అంగీకరించాలి. దేవుని పిల్లలంటే యేసుక్రీస్తు ప్రభువుకు తమ జీవితాన్ని అప్పగించుకోవాలి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనంలో ఎవరు దేవుని పిల్లలు అవుతారు, ఎవరు దేవుని వారసులు అవుతారు, ఎవరికి అర్హత, అక్కడ మనం చూస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. అందరూ కాదు, యేసుక్రీస్తు ప్రభువును స్వరక్షకుడిగా అంగీకరించిన వారికి మాత్రమే దేవుని పిల్లలయ్యే భాగ్యం. పైవచనంలో 11వ వచనం, ఆయన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన్ని అంగీకరించలేదు. 10వ వచనంలో, ఆయన లోకంలో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయన తెలుసుకోలేదు. అందరూ అంగీకరించలేదు, అందరూ యేసుక్రీస్తు ప్రభువును స్వరక్షకుడిగా అంగీకరించలేదు. అయితే ఎవరు యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించారో వారికే దేవుని పిల్లలయ్యే భాగ్యం, వారికే దేవుని వారసత్వపు వాగ్దానం. మరి మనం ఎలా ఉన్నామో పరీక్ష చేసుకోవడం మంచిది. దేవుని పిల్లలు అవ్వాలంటే యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ ద్వారానే మనం పరిశుద్ధ లోకమైన పరలోకంలో ప్రవేశించగలం, గాని మనంతట మన వల్ల కాదు, మనంతట మన వల్ల కాదు. పిల్లరా, దేవుని పిల్లలు ఎవరు, ఎవరికి ఈ వాగ్దానాలు అంటే 8వ అధ్యాయము, అదే రోమ పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో మరొక శ్రేష్టమైన మాట చూస్తాం. రోమ పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో మరొక శ్రేష్టమైన మాట మనం చూస్తాం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. ఒకటి, యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించాలి. 2, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్లుగా మనం బ్రతకాలి. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అని వాక్యం సెలవిస్తుండగా, మరి మనం ఆత్మచేత నడిపించబడుతున్నామా? ఆత్మచేత నడిపించబడాలి అనగానే ఇంతకొస్త అనుభవం మనకు జ్ఞాపకం వస్తుందేమో, భాషలు మాట్లాడడం, గెంతటం, అరుపులు, కేకలు ఇవేమి కావు. ఆత్మచేత నడిపించబడడం అంటే మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారంగా మరి దేవుని ఆత్మ ద్వారా మనుషులు ప్రేరేపించబడే ఈ గ్రంథాన్ని రాసినట్లుగా వాక్యం సెలవిస్తుంది. మొదటి పేతురు కాదు, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నా. ఏల అనగా ప్రవచనం ఇప్పుడును మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికి అన్నమాట. ఆత్మచేత నడిపించబడ్డమంటే ఆత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇగో ఈ బైబిల్ గ్రంథానికి గ్రంథకర్త ఆయనే. ఈ బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ బైబిల్ గ్రంథం ప్రకారంగా ఎవరు జీవిస్తున్నారో వారు దేవుని ఆత్మచేత నడిపించబడేవారు. అలాంటి వారికి ఈ వాగ్దానం. దేవుని పిల్లలు అవ్వాలి. మన పిల్లలైతే హక్కు మనకు వస్తుంది. మన దేవుని పిల్లలం అవడానికి యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించాలి. పరిశుద్ధాత్మ స్వరానికి లోబడి వాక్యంలో చేయమన్నవి చేస్తూ, వాక్యంలో వద్దు అన్న వాటిని విడిచిపెడుతూ మనం కొనసాగవలసిన వారిగా ఉన్నామని పిల్లరా జ్ఞాపకం. ఈ వాగ్దానం పొందుకోవాలంటే మొదటి కండిషన్ యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించడం. 2వ కండిషన్ కూడా అక్కడ రాయబడింది, రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఆయనతో శ్రమపడిన వారే ఈ వారసత్వంలోకి వస్తారట. దేవుని వారసులైతే శ్రమపడవలసిన బాధ్యత మన మీద మోపబడినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల మనం శ్రమపడాలట. మనమేమో భూమి మీద సుఖపడాలి, పరలోకంలోనే సుఖపడాలని ఆశపడుతున్నాం. దేవుని వాక్యం ఉంటుంది, సుఖపడితే రేపు పరలోకం లేదు. నో క్రాస్ అంటే దేవుడు అంటాడు, నో క్రౌన్ అంటాడు. సిలువ వద్దు ప్రభువా, శ్రమలు వద్దు ప్రభువా, ఆశీర్వాదాలే నాకు కావాలి ప్రభువా అంటే కిరీటాలు వద్దు, పరలోకం వద్దు, మహిమ నీకు వద్దు. ఏం పని చేయని వాడికి, ఏ శ్రమ తీసుకున్న వానికి, ఏ కష్టం అనుభవించిన వానికి ఎందుకు కిరీటం ఇవ్వాలి అంటాడు ఆయన. కనుక క్రీస్తుతో కూడా మహిమ పొందాలి అన్నది నీ ఆశ అయితే, ఇదిగో క్రీస్తుతో కూడా శ్రమ పడడం మన బాధ్యత. అందుకే యేసుక్రీస్తు ప్రభువును వెంబడించిన శిష్యులు వాళ్ళు వెంబడించినప్పుడు ఏవైనా దొరుకుతాయేమని వెంబడించారు, కానీ వాళ్ళ మరణాలు హతసాక్షులుగా వారు చనిపోవటం, వారు చంపబడటం ఆ ఘోర స్థితిని మనం చదివితే, ఇగో వారు మా మహిమలో ప్రవేశించడం కొరకు భూమి మీద మరియు మార్టేర్స్ అయిపోయారు, హతసాక్షులు అయిపోయారు. హతసాక్షులుగా వారు ఆ మార్చబడ్డానికి వెనుకడుగు వేయలేదు. వారిని చంపుతా ఉన్నా వారు భయపడలేదు. క్రీస్తుతో కూడా శ్రమ పడితేనే క్రీస్తుతోడి వారసులు. కనుక మనం ఏం శ్రమ పడాలి, ఎలా శ్రమ పడాలంటే, ఇది దేవుని మనసు 8వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి వచనం చూడాలి, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు, నో కండెమ్నేషన్, ఏ తీర్పు లేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ యాగం, యేసుక్రీస్తు ప్రభు పాప శరీరాకారంలో భూమికి వచ్చి ఆ శరీరం మీద శిక్షను అనుభవించటం అన్నది ఏం జ్ఞాపకం చేస్తుంది, పాప ప్రాయశ్చిత్తం ఆయన చేశాడు. హోమముగా బలి పశువుగా ఆయన చేయాల్సిన కార్యమంతా చేశాడు. కనుక యేసుక్రీస్తు ప్రభుని ఎవరు అంగీకరిస్తున్నారో వారికి శిక్ష లేదు, తీర్పు లేదు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. యేసుక్రీస్తు ప్రభు అందుంటే ఏ శిక్ష లేదు అన్నాడు. కనుక లోకమంతా దేవుని ఉగ్రతకు వెళ్ళిపోతూ ఉండగా మరి లోకం కొరకు భారం కలిగి ఈ సత్యాన్ని అందించేవారుగా, లోకం కొరకు భారం కలిగి ప్రార్థనలో ప్రయాసపడేవారుగా మనం శ్రమ పడితేనే క్రీస్తుతోడి వారసులమని వాక్యం సెలవిస్తుంది. కనుక అక్కడే మనం ఈ మాట చూస్తాం, 8వ అధ్యాయము 36వ వచనాన్ని చూడండి. 36వ వచనం, ఇందును కూర్చి రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లానేమో వధింపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైన మాట. దేవుని బట్టి సత్యం అర్థమైన వారు వదకు సిద్ధపడ్డ గొర్రెలుగా వారు తమను తాము ఎంచుకున్నారు, అలాగే వారు జీవించారు. క్రీస్తుతో కూడా శ్రమ పడితేనే క్రీస్తుతోడి వారసులు. అందుకే పై వచనంలో మరి ఆ మహిమను పొందే వారికి ఏమి భూమి మీద బహుమానాలుగా రాబోతున్నాయి. ఆ పరలోకపు మహిమ రావాలంటే భూమి మీద వేటిని అనుభవించాలో రాస్తున్నాడు. క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాపువాడెవడు? శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము, ఇదేవైనా మనలను ఆయన ప్రేమ నుంచి ఎడబాపునా అని ప్రశ్నిస్తున్నాడు. క్రీస్తుతో కూడా మనం శ్రమ పడాలి. క్రీస్తుతో కూడా మనం శ్రమ పడాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అలా శ్రమ పడడానికి నేను మనం బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నా మనం ఎలా శ్రమ పడచ్చో మాదిరి చూపించడానికి అక్కడ ఒక మాట మనం చదువుతాం. 8:26లో అటువలి ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మన యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో అది మనకు తెలియదు గాని ఉచ్చరింప సత్యము కాని మూలుగుతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పెయిన్ తీసుకున్నాడు, ఈ భారం తీసుకున్నాడు, ఆయనే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు మరి భూమి మీద శిలువ కార్యం చేసిన తర్వాత, పరలోక మహిమలో ప్రవేశించిన తర్వాత ఆయన ఆనందిస్తూ సంతోషిస్తున్నాడు అనుకుంటే పొరపాటు. ఆయన ఏం చేస్తున్నాడు? కింద వచనాల్లో రాయబడింది 30:34, శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుంచి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడు ఆయనే. యేసుక్రీస్తు ప్రభు వారు లోకం కొరకు ప్రార్థిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు లోకం కొరకు ప్రార్థిస్తున్నాడు. శ్రమ పడాలి, మనం పని చేయాలి, లేదా ప్రార్థన చేయాలి. ఆ శ్రమ, ఆ ప్రారము మనం తీసుకోకపోతే వారసులం కాలేము. వారసులం కాలేకపోతే నిత్య జీవపు వాగ్దానాలు ఏమి మనం స్వతంత్రించుకోలేము. కనుక 1 తిమోతి 2:10 మొదటి వచనంలో మనం ఏమని చదువుకుంటాం? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనా విజ్ఞాపనలు చేయటం దేవుని చిత్తముగా, మన పక్షంగా, మన పట్ల దేవుని చిత్తంగా ఆ వాక్య భాగాన్ని చదువుకుంటాం. కనుక ప్రిలారా, ఒకసారి నేను క్లోజ్ చేస్తాను, సమాప్ చేస్తున్నాను. మనం వారసులమైతే మహిమ మనకి వాగ్దానంగా ఇవ్వబడింది. ఆ మహిమను మనం పొందుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరిగా ఉన్నారు. ఆయన భూమి మీద ఎలా జీవించాడు? ఆయన తన శిష్యులకు ఏమి నేర్పించాడు? శిష్యులు ఎలా జీవించారు? ఈ వాగ్దానం సొంతం చేసుకోవాలంటే 2 కండిషన్స్ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువును స్వరక్షకుడిగా అంగీకరించటం, యేసుక్రీస్తు ప్రభుతో పాటు శ్రమపడటం. అలాంటి వారికి ఈ వాగ్దానం. కనుక పిల్లరా, ఈ 8:17 ఒకసారి చదువుకొని మనం ముగించుకుందాం. రోమపత్రిక 8:17 మనం చదువుకుంటే, మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. కనుక ఈ ఉదయకాల సమయంలో నేను నా దేవుని నేను ఆ దేవునికి వారసుని అని ఆ సత్యాన్ని మనం క్లెయిమ్ చేద్దాం. దాని కొరకు మనకి ఇవ్వబడ్డ బాధ్యత యేసుక్రీస్తు ప్రభువును స్వరక్షకుడిగా అంగీకరించడం, పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడ్డం, దేవుని కొరకు శ్రమ పడ్డాన్ని భాగ్యంగా ఎంచుకోవడం. అలాంటి వారిగా మనం ఉంటే ఇదిగో ఈ వాగ్దానాన్ని మనది. అలా జీవించడానికి ప్రభు మనందరికి చాలిన కృప అనుగ్రహించిన గక. ఆమేన్.
దేవుని యొక్క వాక్యమును బోధించినటువంటి దైవజనుడు మహేశ్వరికి ప్రత్యేకమైన వందనాలు. క్రైస్తవ జీవితం అంటే 60, 70, 80 సంవత్సరాలు కాదని, దేవునితో యుగయుగాలు జీవించేటటువంటి శ్రేష్టమైనటువంటి జీవితం, దేవునితో వారసత్వం మనకుందని, గొప్ప శ్రేష్టమైనటువంటి సంగతులు దేవుడు ఈరోజు మనతో మాట్లాడి ఉన్నాడు. ఆయన పిల్లలు అవ్వాలంటే ఆయన ఎడల ప్రగాఢమైనటువంటి విశ్వాసము, నమ్మకము, ఆయన రక్తము చేత కడగబడి ఆయన బిడ్డలుగా మార్చబడాలని, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి నడిపించబడాలని, ఆయన కోసం శ్రమపడి ఆ వారసత్వాన్ని సంపాదించుకోవటమే మన యొక్క జీవిత లక్ష్యమని దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన చిత్తాన్ని నెరవేర్చేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలని, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరం జీవిస్తాడని, మరణముతోనే క్రైస్తవుని యొక్క జీవితం అంతం కాదని, యుగయుగాలు క్రీస్తుతో రాజ్యమేలేటటువంటి వారసులుగా మనం క్రీస్తుతో వారసులంగా జీవించాలని, గొప్ప జీవితం మనకు ఆధ్యాత్మికంగా ఉందని, దేవుని యొక్క సేవకుని ద్వారా ముందు ఉంచబడినటువంటి గొప్ప ఆత్మీయమైనటువంటి భవిష్యత్తు గురించి దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. కాబట్టి ఆయన యందు మనకున్నటువంటి విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ, ఆత్మచేత నడిపించబడుతూ, ప్రేరేపించబడుతూ ఆయన సేవలో శ్రమపడి ముందుకు సాగుదాం. వినినటువంటి వాక్యం నిమిత్తం ప్రేరేపించబడినటువంటి వారు ఒకరు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్ సార్. దయచేసి ఒకరు సమయం తీసుకొని వినినటువంటి వాక్యం నిమిత్తం ప్రార్థన చేయండి.
పరిశుద్ధుడా, మహాగణుడా, దయాళుడా, నా తండ్రి, ఉదయకాల సమయం నాయన మిమ్మల్ని నేను స్తుతించుకోవడానికి ఆరాధించుకోవడానికి ఇచ్చిన ఇటు గొప్ప సమయానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మీరు నాయన మా అందరితోటి నాయన తేట తెన్నుగా మాట్లాడి నాయన మీ యొక్క ఆత్మీయ మర్మంలోను నా తండ్రి మరి మేము ఈ లోకంలో నా తండ్రి వేటి గురించి ఆశపడాలను రాజా, మరి పరలోక రాజ్య మహిమ కొరకు నా తండ్రి ఏ విధంగా పాటు పడాలను మీరు తెలియచేసిన నాయన గొప్ప మర్మములకు వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. నా తండ్రి మీరు మాట్లాడిన విధానానికి వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. అవును తండ్రి, ఎన్నో నాయన మరి సమస్యలు నాయన మరి ఎన్నో అని లోకం గురించి ఆలోచించుచున్నాం, కానీ ఆత్మీయంగా నా తండ్రి మరి పరలోక జ్ఞానం గురించి పరలోక రాజ్యం గురించి నా తండ్రి మేము ఆలోచించేవారంగా లేకపోయినాను. నా తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను తండ్రి మరి మేము ఈ వినిన వాక్యం ని మా హృదయాలలో భద్రపరుచుకునడానికి రాజా నైనా మరి ఇది మొదలుకొని నాయనా మరి మీ యొక్క రాజ్య ప్రాప్తి కొరకు నాయన ఈ లోకం లో జీవించడం కొరకు కాదు కానీ పరలోక రాజ్య ప్రాప్తి కొరకు నా తండ్రి మరి ఈ లోకంలో ఆత్మలు సంపాదించే వారంగా మేము నా తండ్రి మేము కష్టపడే వారంగా సహాయం దయచేసి నాయన మరి ఇంకా అత్యధికమైన నా తండ్రి ఆశీర్వాదాలను నేను భూలోకంలోను పరలోకంలోను నా తండ్రి మరి పొందుకునే భాగ్యాన్ని నాకు మాకు దయచేసి నేను విన్న వాక్యము నేను పుల్లైనను సున్నైన తప్పు పోకుండాట్లు నేను మా హృదయాలలో మేము భద్రపడ పరుచుకొని మా జీవితాలలో నెరవేర్చుకునే వారంగా నా తండ్రి మరి వాక్యం విత్తిన బిడ్డ నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. నేను మా జీవితాలలో మేము ఫలించుకునేలాగున మేమందరం ఆత్మీయతలో ఎదిగి నాయన మీ నామాన్ని హెచ్చించడానికి నాయన పాటు పడేవారంగా ఈ లోకంలో జీవించడానికి సహాయం దయచేయమని త్వరలో రానే నేసే పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి నేమ్తో బతిల్లాడి వేడుకుంటున్నాను తండ్రి.
Amen. Amen. Amen.